विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम नमः शिवाय ओम नमो नारायणाय పరమ పవిత్రమైన విష్ణు పురాణంలో భాగంగా శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు తెలియజేసుకుంటున్నాం. అందులో శ్రీకృష్ణుడు తన 5వ ఏట అఘుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. అఘము అంటే పాపం. వాడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే నిత్యం మహాపాపాలు చేయటం వల్ల. ఈ ప్రపంచంలో అఘాసురుడు అని పేరు కలిగి డైరెక్ట్గా పాపాసురుడు అని పేరు కలిగిన వాడు వాడొక్కడే. రాక్షసులు పాపాలు చేయొచ్చు కానీ వాడికి పేరే అఘాసురుడు అనే నిశ్చయం ఎందుకయిందంటే తెలియకుండానే వాళ్ళ నాన్న వాడికి ఆ పేరు ఎట్టేట. వాడు పుట్టిన తర్వాత అన్నీ పాపాలు చేస్తాడని ఊహించి పెట్టాడనమాట. తండ్రి కొంచెం శివభక్తుడు, ఈ కొడుకు నీచుడని తెలుసుకుని ఆ పేరు పెట్టాడు. సృష్టి రహస్యం అది. కొంతమంది నిత్యం ఇలాంటి దోషాలు చేయడానికే పుడతారు. అన్నం పెట్టిన వాడిని బయటికి వెళ్ళి తిడతారు. ఎదురుగుండా ఉన్నప్పుడు గురువుగారు మహాత్ముడు అంటారు, బయటికి వెళ్ళాక తిడతారు. ఋషుల్ని తిడతారు, రాముణ్ణి తిడతారు. ఇలాంటి వాళ్ళంతా అఘాసురులు. అఘాసురులు అంటే ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైనా పోయే కాలం దగ్గరకు వచ్చిన వాడు, తొందరలో ఇక చచ్చే కాలం దగ్గరకు వచ్చిన వాడు మహాత్ములని నిందించడం మొదలెడతాట. పురాణాలు చెప్పేటటువంటి వాళ్ళని, దానం చేసే వాళ్ళని, అర్చకులను, ఇటువంటి వాళ్ళందరినీ తిట్టడం మొదలెట్టాడంటే ఇక వాడికి పోయే కాలం దగ్గరకు వచ్చిందని అర్థం అన్నమాట. ఈ అఘాసురుడు అలాగే దైవ నింద చేసి, కృష్ణ నింద చేసి, సాధు నింద చేసి కృష్ణుడి చేతిలో చచ్చాడు. ఆ కథే నిన్న మీకు చెప్పుకున్నాం. వాడు శ్రీకృష్ణుడు 5వ ఏట కృష్ణుని చేత సంహరింపబడ్డాడు. కానీ పిల్లలేమో ఇంటికి వెళ్ళి 6వ ఏట ఈరోజు శ్రీకృష్ణుడు అడవిలో ఒక పాముని చంపి మమ్మల్ని రక్షించాడు అని చెప్పిన విషయం కూడా చెప్పాను. అప్పుడు మైత్రేయుడికి అనుమానం వచ్చి నిరుడు చేసిన పని ఈరోజు చేసినట్టు ఎవరు చెప్పరు కదా, నిన్న చేసిన పని ఈరోజు చేసామంటామా. 5వ ఏట కృష్ణుడు పాముని చంపడం ఏమిటి, పిల్లల్ని రక్షించడం ఏమిటి, పిల్లలు ఇంటికి వెళ్ళి 6వ ఏట ఈరోజే శ్రీకృష్ణ పరమాత్ముడు అడవిలో ఒకనొక భయంకరమైన కొండ చిలువ రూపంలో ఉన్న రాక్షసుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించాడని చెప్పడం ఏమిటి, దీని వెనక ఏదైనా రహస్యం ఉందా అని అడిగితే అప్పుడు ఆయన బ్రహ్మరహస్యం ఉందని చెప్పాడు. కృష్ణుడు పిల్లల్ని వెంటబెట్టుకుని పాము చచ్చిన తర్వాత బృందావనంలో చాలా దూరం ముందుకు వెళ్ళాట. ఆ పూట ఎందుకో కానీ అడవిలో ఎండ బాగా ఉన్నది. వేసవకాలం మరికొద్ది రోజుల్లో రాబోతున్నది, కానీ ముందుగానే ఎండ వచ్చింది. అందులో ఉత్తర భారత్ ఎండది. దక్షిణ భారతం కంటే ఉత్తర భారత్లో అన్నీ ఎక్కువగానే ఉంటాయి. మీలో చాలామంది కాశీ హరిద్వారు మొదలైన ప్రాంతాలకు తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసున్నదే, చలి ఎక్కువగా ఉంటుంది, ఎండ ఎక్కువగానే ఉంటుంది, వర్షం కురిస్తే ఒళ్ళు మీద సూదులు తూగుచ్చినట్టు చినుకులు పడతాయి, అన్నీ ఎక్కువే. అందున ఎండాకాలంలో రాళ్ళు కూడా పగిలిపోతాయి అక్కడ, అంత ఎండ ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఎండలో పిల్లలు దూడలు కృష్ణుడు ముందుకు వెడితే పిల్లల ముఖాలు వాడిపోయి నడిచి నడిచి అలిసిపోయారు. ఇక నడవలేమన్నట్టుగా కృష్ణుడికే చూశారు. అప్పుడు కృష్ణుడు కొంతసేపు వాళ్ళని నడిపించి చివరికి ఒక చెరువును చూశాడు. నడవగా నడవగా వాళ్ళకు ఒక మంచి విశాలమైన చెరువు కనపడింది. కనియల్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరము పద్మకోక నదాస్వాద వినోదమోద మద భృంగద్వంద్వ చంకారము ఘనకల్లోలతావితాన విఘరత్కాదంబ కోలాహలస్వన విస్ఫారము మందవాయుజ కణాసారం బుకాసారము. కనియన్ కృష్ణుడు అలా ముందుకు వెళ్ళిన కృష్ణుడికి ఓ విశాలమైన చెరువు కనపడింది. ఇప్పుడు ఆ చెరువు బృందావనంలో అందంగా తీర్చిదిద్దబడింది. చుట్టూత పాలరాళ్లతో మెట్లు కూడా కట్టారు. రమణ్ రేతి అనే ప్రాంతంలో ఉంటుంది అది. ఆ చెరువు చాలా విశాలమైనది. పూర్వం ఉన్నంత విశాలం ఇప్పుడు లేదు, వైశాల్యం తగ్గిందనుకోండి. రెండు భాగాలు చేశారు ఆ చెరువుని. ఆ చెరువులో పూర్వకాలంలో మంచి మంచి తామర పువ్వులు ఉండేవి, ఎర్ర కలువ పువ్వులు, నల్ల కలువ పువ్వులు, తెల్ల కలువ పువ్వులు ఉండేవి. లోతైనటువంటిది ఆ చెరువు, నీరు కూడా స్వచ్ఛంగా ఉండేది. అందులో ఉన్నటువంటి తామర పువ్వుల మీద కలువ పువ్వుల మీద తుమ్మెదలు వాలి చంకారం చేస్తూ ఉండేవి, అందులో తేనె తాగుతూ ఉండేవి. అందులో రకరకాల పక్షులు, హంసలు, బెగ్గురు పక్షులు, కొంగలు, ఇటువంటి పక్షులు కీచుబాచుగా తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతున్నప్పుడు చేస్తున్న హడావిడికి శబ్దాలతో ఆ కొలనంతా మారుమోగిపోతూ ఉండేదట. చెరువులోంచి విచిత్రమైన ధ్వనులు వచ్చేవి. ఈ పిట్టల కోతలు అందులోకి వెళ్ళి అందులోంచి ప్రతిధ్వని వచ్చేదన్నమాట. అటువంటి విశాలమైన చెరువుని శ్రీకృష్ణుడు చూశాడు. చల్లని గాలి నీటి తుంపరలతో మీదకొస్తూ ఉంటే ఆ గాలి ఒంటికి తగిలి పిల్లలు కృష్ణుడు అందరూ తెప్పిరిల్లారు. వేసవకాలంలో ఎండకి సోలిపోయినప్పుడు నీటిలోంచి చల్లగాలి వచ్చి ఆ నీటి తుంపరలు మీద పడితే ఎంత హాయిగా ఉంటుందండి. పూర్వం విసిరికర్రలు, తాటాకు విసిరికర్రలను ఉండేవి కదా, అవి నీళ్లలో ముంచుకొని ఇలా విసురుకునేవారు. ఆ చల్లని నీళ్లు మీద పడేవి నీటి తుంపరలు, గాలి బాగుండేది, ఆరోగ్యంగా ఉండేవారు. ఏసీలు వచ్చాక అందరికీ దగ్గులే, అందరికీ అనారోగ్యమే, ముక్కులు పూడుగుపోతున్నాయి, రొంపలు వచ్చి కారిపోతున్నాయి. ఈ కృత్రిమత్వం లేని రోజుల్లో, తాటాకు విసిరికర్రలతో విసుకున్న రోజుల్లో ఎంత హాయిగా ఉండేవారు. అలాంటి విసిరికర్రల నుంచి వచ్చినటువంటి గాలి లాంటి గాలి వాళ్ళ మీద పడి అందరికీ ఆనందం కలిగించింది. అప్పుడు కృష్ణుడు పిల్లలకేసి తిరిగి, పిల్లలారా, మీ ముఖాలు చూచాను, పాప ఎండకి బాగా వాడిపోయారు, ఆకలికి నలిగిపోయారు, తిరిగి తిరిగి మోకాళ్ళు నొప్పి పుట్టాయి, మిమ్మల్ని కొంచెం పరీక్షించడానికే తిప్పాను. కృష్ణుడంటే భక్తి అంటారు కానీ కృష్ణుడు వెంట ఆకలితో తిరుగుతారా లేదా అని పరీక్షించాను, బాగానే తిరిగారన్నట్టు ఆయన. గురువులు అప్పుడప్పుడు పరీక్షిస్తారండో, ఆయన జగద్గురువు కదా, వీళ్ళు నిజంగా నన్ను నమ్మిన వెంట ఆకలి దప్పిక తట్టుకొని తిరుగుతారా లేదా, నడిచి నడిచి ఎక్కడన్నా స్పృహ కోల్పోతారా లేక తిట్టుకుంటారా అనుకుని కావాలనే కొంత నడిపించాడు. వాళ్ళు నెగ్గారు. కృష్ణుడు ఎంత దూరం తీసుకెడితే అంత దూరం వెళ్ళారు తప్ప, అయ్యో కృష్ణ ఆకలిసేస్తుంది బాబోయ్, నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు దుర్మార్గుడు, మాకు తిండి పెట్టకుండా మాట చేస్తున్నావు అనకుండా ఓపిగ్గా వచ్చారు. అందుకే ఇప్పుడు ఆయన ప్రేమతో ఏమన్నాడు, ఎండకి మగ్గిపోయారు, ఆకలికి నలిగిపోయారు, మీరు నేను పెట్టిన ఈ పరీక్షలో నెగ్గారు, నన్నే సర్వమని నమ్మారు, ఇంకెందుకు ఆలస్యం చేయడం, రండి మనందరం సద్దన్నం తిందాం, మీతో పాటు అన్నం కావిడులు తెచ్చుకున్నారు. ఈ కావిడుల్లో కొంతమంది అన్నం తెచ్చారు, కొందరు పెరుగులు తెచ్చారు, కొందరు పెరుగన్నం కలిపి తెచ్చారు, కొందరు దద్దోజనం తెచ్చారు, కొందరు కట్టుపొంగలు తెచ్చారు, కొందరు పులిహార తెచ్చారు, కొందరు ఆవకాయ మాగాయ వంటి పచ్చళ్ళు తెచ్చుకున్నారు, కొందరు మధుర పదార్థాలు కూడా తెచ్చుకున్నారు, లడ్డూలు మొదలైనవి. ఇవన్నీ ఇక్కడ ఇప్పి తిందాం. ఇక్కడ చెరువులో తామరాకులున్నాయి, ఆ ఆకులు ఒడ్డున పెద్ద పెద్ద గడ్డిపరకలున్నాయి. గడ్డిపరక కూడా పచ్చళ్ళు వేసుకోవడానికి పనికొచ్చేంత ఆకులు అటాకంగా. అడవిలో కొన్ని గడ్డిపరకలు ఉంటాయండి, అవి కూడా చిన్న చిన్న తామరాకుల్లాగే ఉంటాయి. అటువంటి ఆకులు గడ్డిపరకలు మనం తెచ్చుకున్నటువంటి చద్దన్నం కావిడుల్లో ఉన్న గిన్నెలు రాచిప్పలను ఉంటాయి, ఆ రాచిప్పలు కూడా ఇది జాడీల్లాగా, అవి అవన్నీ పక్కన పెట్టుకుని కడుపారా భోంచేద్దాం, ఆనందంగా భోంచేద్దాం. ఇక్కడేమో నీరుంది, భోజనానంతరం ఆ నీరు తాగొచ్చు, చేతులు కడుక్కోవచ్చు, అవసరమైతే స్నానం చేయొచ్చు. పక్కన పచ్చగడ్డి కూడా బాగా ఉంది కాబట్టి ఆవులేమో గడ్డి మేస్తాయి, మనం ఫుడ్ మేద్దాం, వాటి ఫుడ్ వాటిది మన ఫుడ్ మంది, ఎవరాహారం వారం తిందాం అనగానే అమ్మయ్యా కృష్ణ ఎంత మంచి మాట చెప్పావు అని వాళ్ళంతా టక్కన చతికిలు పడిపోయారు. మారు మాట్లాడకుండా ఆవుల్ని వదిలేశారు, ఆవులు గడ్డి మేస్తూ ముందుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూర్చున్నారు, కృష్ణుణ్ణి మధ్యలో కూర్చోబెట్టారు, చుట్టూత పిల్లలు కూర్చున్నారు, వృత్తాకారంలో కూర్చున్నారు. తామర పువ్వు మధ్యలో కర్ణిక దుద్దులాగా కృష్ణుడు కూర్చుంటే ఆ కర్ణిక చుట్టూ తామర పువ్వు రేకులు ఉంటాయి కదా, ఆ రేకుల్లా పిల్లలు కూర్చున్నారు. ఇక వాళ్ళు తెచ్చుకున్న రాచెప్పలు ఇప్పారు, అన్నం మూటలు ఇప్పారు, గిన్నెలు తీశారు, ఆకులు పరిచారు, పెద్ద పెద్ద గడ్డిపరకలు పరుచుకున్నారు, వాటిల్లో ఆహార పదార్థాలు పోశారు, ఇంకా భోజనం మొదలుపెట్టారు. అందరూ కృష్ణుడు చూసి నవ్వుకుంటూ ఆనందంతో, మాటి మాటికి వ్రేలు మడిచి ఊరి ఊపుచు ఊరుగాయలు తినుచుండు నొకడు, ఏగురార్గుర చల్దులమి పన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచునొకడు, ఇన్నియు తగబల్చియుడుట నెచ్చెలితనమనుచు బంతెనగుండులాడునొకడు. కృష్ణు చూడు మనుచుకి కురిల్చి పరుమ్రోల మేలి భక్ష్యరాశి మెసగునొకడు, నవ్వుడొకడు సఖుల నవ్విల్చునొక్కడు ముచ్చటాడునొకడు మురియునొకడు. ఒకడేం చేసేట, ఈ వేళ్ల సందుల్లో ఆవకాయ పెచ్చు, మాగాయ ముక్క, ఏదో నిమ్మకాయ ముక్క, దెబ్బకాయ ముక్క ఇలాంటివి పెట్టుకుని పెరుగన్నం తీసుకుని కొంచెం పెరుగన్న నోట్లో పెట్టుకుని తిని వెంటనే నిమ్మకాయ ముక్క ఇలా నంచుకొని లేదా మాగాయ ముక్క నంచుకొని దెబ్బకాయ ముక్క నంచుకొని అని లొట్టలు వేసుకుని ఎంత బాగుందిరే అబ్బాబ్బాబ్బా, గుంటూరు కారం వేసి తయారు చేసినట్టున్నారు, ఘాటుగా ఉంది, మంచి రుచిగా ఉంది అని పక్కవాడిని ఊరిస్తూ తింటున్నట్ట. ఆ తిండంలో ఉంది ఊరుగా ఊరింపుచు ఊరుగా ఎలు తినుతుండు ఒకడు. తాను తినేస్తే పెద్ద గొప్ప ఏముంది, ఇదో చూసావా మా అమ్మ చేసింది ఎంత బాగుందో అని పక్కవాడికి చెప్పి తినడం మొదలెట్టేట. పిల్లలు అలాగే చేస్తారు, పిల్లలేమిటి పెద్దవాళ్ళు కూడా అలాగే తింటున్నారులేండి. రైలు ఎక్కారంటే పక్కవాడికే చూసి మా ఆవిడ చేసిందో అని, మీ ఆవిడ మంచి ఆవిడ కాబట్టి పులిహార చేసింది అని రైల్లో ఒకటి ఏడుస్తూ, మా ఆవిడ ఎప్పుడు వంట చేయదు, నేనేగా చేసేది, నా వంట నేనే తింటానని ఇంకొక ఆయన. ఇద్దరూ రైల్లో బెర్త్లో తగిలేరు నాకోసారి, ఇప్పుడు కాదులేండి చాలా కాలం క్రితం, 20 ఏళ్ల క్రితం. ఇద్దరు సంభాషణ విన్నంతసేపు నాకు నవ్వు వచ్చేది, నవ్వుకుని మళ్ళీ అంతలోనే అమ్మో ఇదంతా కృష్ణలీల, నవ్వకూడదు, నవ్వితే మరగ డేంజరు, కృష్ణ ఇవి కదా నీ లీలలు అనుకున్నాను నేను. నాకు గుర్తు 2002 అనమాట, మేము బృందావనానికి వెళ్ళాం అప్పుడు ఈ యమునా నది పుష్కరాలు. ఆ టైంలో మా భర్తలకి పక్కనే ఇద్దరు ఎవరో తగిలారు మహానుభావులు, తెలుసున్న వాళ్ళే. ఆ ఇద్దరు మేము నిద్రపోయామనుకుని రాత్రిపూట భోజనం మొదలెట్టారు. అందులో ఒక ఆయన అనమాట, మా ఆవిడ చేసిన పులిహార ఎంత బాగుంటుందంటే, అసలు ఆవిడ ఎంత బాగా చేస్తుంది అంటే పక్క ఆయన, మా ఆవిడ ఏం చేస్తుంది, నేనేగా ఆవిడ చేసి పెట్టాను, ఆవిడ పక్క భర్తలో ఉంది, తెలిస్తే నన్ను తంతుంది అని ఆయన పులిహార తీశాడు. ఇద్దరు ఒకళ్ళు పులిహార ఒకళ్ళకి సమర్పించుకు తిన్నారు. తిన్నాక ఇప్పుడు ఈయన అన్నాడు, మా ఆవిడ పులిహార కంటే మీ చేతి పులిహారే బాగుందో అన్నాడు. మా ఇద్దరు గొడవ అంటే ఒక్కొక్కప్పుడు అలా ఉంటాయిలేండి, 40 ఏమో పాకం అన్నారు కదా అలాగా. ఇంతలో నాకేమో నవ్వు ఆగదు, నా కర్మకాలు నాకు అప్పర భర్త పారేశారు, నన్ను అన్నీ ఎన్ని వ్యర్థలు ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డా, ఈ పైనుంచి కిందకు చూడలేము నవ్వలేము. అప్పుడు కృష్ణ ఇవి కదా నీ లీలలు, ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్క పని చేయిస్తూ ఉంటావు, ఇప్పుడు నవ్వామంటే రేపు పొద్దున ఇలాంటి పులిహార నాకు తగలేస్తావు నువ్వు ఎందుకు వచ్చిందని, వాసుదేవా నువ్వు ఏం పెట్టినా రుచిగా ఉంటాయో నువ్వు దండం పెట్టుకుని తినాల్సి వచ్చిందనమాట.
కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ కబుర్లను ఎప్పుడు వస్తూ ఉంటాయి, అప్పుడే ఊరిస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళు, భలే భలే బాగున్నాయి సుమా అనుకుంటూ తినడం మొదలెట్టాట. ఒకడన్నాడు, ఒరేయ్ నేను 5-6 అన్నం కలిపి తినేస్తాను రాయ్ పందెం అనగానే వాళ్ళు స్పందెం అన్నారు. వాడు ఇంత అన్నం ముద్ద కలిపేసి 5-6 ముద్దలు కలిపి ఇంత ముద్ద చేసి గుటుక్కు నోట్లో పెట్టుకున్నాడు. తీరా అది గొంతుకు దిక్క నెత్తి మీద 2 దెబ్బలు కొట్టుకుని అన్నం మొదలెట్టాడు. అయ్యిందా ఇంతంత ముద్దలు తింటే భీముడు తిన్నట్టుగా నువ్వేమన్నా భీముడు వేటి, ఆయన వేరు ఆ లెవెల్ వేరు అని చెంబు నీళ్లు నోట్లో పోశారు. ఈ నీళ్లు నోట్లో పోసాక వాడు అని గుటకేసి చచ్చిచ్చాడు. ఇంకెప్పుడు ఇలా పందెం వెయ్యను అని కన్నీళ్లు గరిచేసేట. ఎక్కువ ముద్ద ఎక్కువ అయితే గొంతుకు అడ్డం పడితే నీళ్లు వస్తాయి కళ్ళల్లోంచి. అలా కన్నీళ్ళు వచ్చి ఏడ్చాడు ఒకడు. ఒకడన్నాడు, రే ఎవరి ఆహారం వాళ్ళు తింటే గొప్ప ఏమన్నది, మనందరం అన్నీ పంచుకు తిందాం. పులిహార తెచ్చిన వాళ్ళు పులిహార అంతా ఒక చాప మీద పోయండి, పెరుగన్నమంతా ఒక చోట పోయండి, దద్యోధనమంతా ఒక చోట పోయండి. దద్యోధనానికి పెరుగన్నానికి తేడా ఉంది. పెరుగన్నంలో పోపు ఉండదు, దద్యోధనంలో బాగా టాపులు ఎచ్చిపోయే పోపులు పెడతారు, మిరపకాయలు అవి వేస్తారు, అవన్నీ ఒక చోట పోయండి, లడ్డూలు ఒక చోట పోయండి, ఆవకాయ పెచ్చులండి ఒక చోట వేయండి, మాగా ఒక చోట వేయండి, ఇలా అన్నీ ఒక చోట ఒక గుట్ట పోసి వీటిని అందరం కొంచెం కొంచెం వడ్డించుకుని పంచుకు తింటే ఎంత బాగుంటుందో, ఎవడు ఫుడ్ వాడు తింటే ఆరోగ్యమేముంది ఆనందమేముంది అనగా భలే ఆ పని చేద్దామని ఓ పెద్ద పెద్ద చాపల మీద రాసిపోశారట. సాక్షాత్తు వ్యాసుడు చెప్పాడు, అన్నరాశి అన్నాడు ఆయన. ఆ అన్నాలన్నీ, అన్నం అంటే కేవలం ఈ వరి అన్నం అని కాదు, ఆహార పదార్థాలన్నింటినీ అన్నమే అంటారండో. అన్నం బ్రహ్మేతి విజానాత్తు అంటే వరి అన్నమనే, నీవు తినే ఆహార పదార్థములు అన్నము అని పిలువబడతాయి. నువ్వు చపాతీ తిను, అరటిపండు తిను, అడవిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ధాన్యం తినచ్చు, లేకపోతే వేళ్ళు తినచ్చు, కందమూలాలు తినచ్చు, ఇవన్నీ కూడా అన్నమని పిలువబడతాయి. ఈ అన్న పదార్థాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. అందుకే అన్నం తినేటప్పుడు అనవసర ప్రసంగం చేయకూడదు, దిక్కుమాలిన టీవీలు చూడకూడదు, పవిత్రంగా ఆపోసర పట్టి భగవన్నామం చేసుకుంటూ కూర్చుని తింటే అప్పుడు అన్నం లోపలికి వెళ్ళి నీకు ఆరోగ్యం ఇస్తుంది. టెన్షన్తో అవతల వాడు ఏం చేస్తాడో ఓహో అని వణికిపోతూ దిక్కుమాలిన సినిమాలు చూసి, లేదా అత్తగారు కోడలను తెగ తిట్టేస్తూ ఉంటే తిట్లు వింటూ సీరియల్స్ చూస్తూ అన్నం తింటే అప్పుడు అన్నం లోపలికి వెళ్ళి రజోగుణాన్ని పాపాన్ని పెంచుతుంది, అనారోగ్యం పెంచుతుంది. అందుకే అందరికీ కలియుగంలో బీపీలు. కాబట్టి అన్నం తింటున్నప్పుడు ఇవేం చూడకూడదట, పవిత్ర అన్నం తినాలట, భగవన్నామస్మరణ పూర్వకంగా తినాలి. అందుకని కొంతమంది ఏం చేశారన్నమాట, హాయిగా ఈ ఆహార పదార్థాలన్నీ అక్కడ వేసి పంచుకుని కబుర్లు చెప్పుకుంటూ కృష్ణుడిని తొలుచుకు తిందామన్నారు. అందుకని ఆహార పదార్థాలు అక్కడ ఒక రాశి పోశారు, అన్న రాశి. ఇప్పుడు ఈ అన్న రాశి పోసిన తర్వాత పంచి పెట్టడం మొదలెట్టాడు ఒకడు. నేను పంచుతాను, ఏం చేశాడు, ఒక పెద్ద ఆకు వేసుకుని వాడికి కావలసినవన్నీ నిండా బాగా వేసుకుని, నాకు కావలసినవి నేను తీసుకున్నాను, మిగతా మీరు పంచుకోండి, మీరు తన్నుకు తావండి అన్నట్ట. నువ్వేమో ఇంత వాటా వేసుకుని మాకు అందరికీ పంచకుండా మమ్మల్ని పంచుకోమంటావా, కుదరదు వాటా తెగలేదు, మళ్ళీ కలిపేయి అన్నారు. మళ్ళీ అన్నంలో కలిపేశారు దాన్ని. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కబుర్లు చెప్పడం మొదలెట్టాట. ఒకని కంచములోని దొడిసి చయ్యన మృంగి చూడులేదని నోరు చూపునొకడు. ఒకడేం చేశాడు, పక్కవాడి కంచంలో, కంచం అంటే అక్కడ ఆకు అన్నమాట, అందులో ఉన్న ఇంత లడ్డూ తీసి గుటుక్కుని మింగేశాడు. ఒరే ఇప్పుడే కదా నేను నా దగ్గర లడ్డూ తెచ్చిపెట్టుకున్నాను కంచంలో, నా లడ్డూ ఏది అంటూ ఉంటే పక్కవాడు, వాడు మింగాడు అని సైగ చేసేట. ఒరే నువ్వు నా తినేసావు కదా అంటే, నేనెక్కడ తిన్నాను చూడు అని నోరు తెరిచి చూపించాడు. నోట్లో ఏముంటుంది, ఎప్పుడో కడుపులో గడిపోయింది. ఈ విధంగా చూడు లేదని నోరు చూపిస్తాడు ఒకడు. కృష్ణుడు చూడమని చెప్పి వాడెవడో పక్కవాడు కృష్ణుడికే చూడగానే వాడు ఎదురుగుండా ఉన్న ఒడియాలు తినేశాడు ఒకడు. అక్కడి నుంచి నా ఒడియాలంటే నేనెక్కడ తిన్నాననేవాడు మరొకడు. ఒకడేమో నవ్వుతాట, హసంత హాసయంత, నవ్వుతాడొకడు నవ్విస్తాడొకడు. ఈ విధంగా వారంతా చిలిపి చేష్టలతో భోజనాలు చేయటం మొదలెట్టారు. కృష్ణుడు ఎటువంటి వాడని చెప్పారు, ఆయన యాగభోక్త. ఇక్కడ రాశారు, యజ్ఞాలలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను స్వీకరించే మహాత్ముడు. ఓం విష్ణవే స్వాహ విష్ణవ యదన్నమ అని మనం యజ్ఞంలో వేసే దివ్య పదార్థాన్ని తినే పరమాత్మ ఇప్పుడు పిల్లలతో కలిసి చద్దన్నం తింటున్నాడు, పెరుగన్నం తింటున్నాడు.
ఇదే పరమాత్మ లీల అని దేవతలు పైనుంచి చూచి మురిసిపోతున్నారు. పైన బ్రహ్మగారు వచ్చారని చెప్పుకున్నాం కదా నిన్న, ఆయన చూస్తున్నాడు పైనుంచి. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ కృష్ణుడు చచ్చిపోయిన పిల్లల్ని దూడల్ని పాము కడుపులోంచి బయటికి తీసుకొచ్చి చూపులతో బ్రతికించాడు. ఎలా బ్రతికించాడో, ఇతని మహిమేమిటో అని పరీక్షించడానికి ఆయన వచ్చాడు. ఇంకా దేవతలు పైనే ఉన్నారు, వాళ్ళంతా ఇది చూచి ఆశ్చర్యం ఆనందం పొందారు, పులకించిపోయారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? అన్నం తినే ముందు నడుము చుట్టూత ఈ పైనున్న కట్టు అని బిగించి మొలతాడు కట్టినట్టు కట్టాట. బిభ్రద్వేణుం జఠర పటయో శృంగవేత్రే చకక్షే వామే పాండవ మసృణ కవలం తత్ఫలాన్యంగుళీషు తిష్టన్ మధ్యే స్వపరి సుహృద హాసయన్ నర్మభిహి స్వైహి స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుగ్ బాలకేలిహి. జఠరపటయః ఈ వస్త్రం నడుము చుట్టూ బిగించి కట్టుకున్నాడు, పంచ చుట్టూత పై కండువా బిగించి ఏదో మొలతాడు బిగించినట్టు బిగించాడు, వడ్డాణంలాగా మన వాళ్ళు బెల్ట్ పెట్టినట్టు పెట్టాడు. అందులో వేణుం బిభ్రత్తు మురళీ జోపాడు. ఆయన చేతిలో ఎప్పుడూ ఊదడానికి పనికొచ్చే ఒక వేణు ఉన్నది, ఆ మురళీని ఈ బొడ్లో పెట్టాడనమాట ఈ వస్త్రంలో. ఇంకా కొమ్ము బూర ఒకటి ఉంది, ఆ బూర వేత్రం అంటే వెదురు బెత్తం, వీటిని చంకలో పెట్టాట. అది కూడా ఎడమ చంకట, ఎడమ చంకలో ఇరికి గట్టిగా నొక్కాడు. ఇంకా ఎడమ చేతిలో పెరుగన్నం ముద్ద, కుడి చేతిలోనేమో ఆవకాయ పెచ్చులు లాంటి ఊరగాయ ముక్కలు ఇవి పెట్టుకుని పెరుగన్నం తినడం అని ఈ ఊరగాయలు నంచుకోవడం ఇలా తీసుకుని యాగభోక్త అయిన కృష్ణుడు యజ్ఞభాగాలు స్వీకరించే పరమాత్మ చిన్నపిల్లవాడిగా నటిస్తూ దేవతలు వెరగొందుతూ ఉండగా ఆశ్చర్యపోతూ ఉండగా ఈ అన్నం తినడం మొదలెట్టాడు. పరమాత్ముడు అందరికీ ఆత్మ, సమస్తం తాను, చైతన్య స్వరూపుడు. ఆయన ఏం చేసినా లేలే, నిర్భయముగా పిల్లలు అక్కడ ఉంటున్నారంటే ఆ పరమాత్మ అండ ఉన్నది కనుక. కృష్ణుడు పక్కనుండడం వల్ల గోపాలకులు ఎంత హాయిగా ఉన్నారండి, వాళ్ళకి బెంగే ఉందండి, పాముల భయం లేదు, సింహాల భయం లేదు, క్రూర మృగాల భయం లేదు, ఏ దుర్మార్గులు వచ్చి చంపుతారనే భయం లేదు. ఆయన అండలో సుఖంగా ఉన్నారట. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది అలా సుఖంగా ఉండగలుగుతున్నారు? గట్టిగా ఏం తినగలుగుతున్నాం? డైరెక్ట్గా పరమాత్మ అక్కడ ఉండడం వల్ల, ప్రత్యక్షంగా ఉండడం వల్ల వాళ్ళు అంత హాయిగా ఉన్నారు. మనం రోజు చస్తూ బతకడమే కదా, బయటికి వెడితే కరోనా వస్తుందేమో అని భయం, ముక్కులు గుడ్డలు భయం, ఇంట్లో ఉంటే ఒక భయం, ఆస్తి ఉంటే ఈ ఆస్తి ఎవడు లాక్కుపోతాడో అని భయం, లేకపోతే ఎలా బతకాలని భయం, ఆఖరికి పౌరాణికులకు కూడా భయమే, ఏ దొంగ పేరుకి వచ్చి ఎప్పుడు ఎలాగ వీడిని అలర చేస్తాడోనని. ఎవడు భయం వాడిది? ఈ మధ్యన పురాణాలు చెప్పేవాళ్ళు అంతా భయపడి చచ్చిపోతారు, ఎవడు రానివట్లా. ఎందుకంటే ఎవడొచ్చి ఎప్పుడు దండం పెట్టి ఇది ఫోటో తీసి బయటేస్తాడు, గురువుగారు మీతో ఫోటో తీసుకుంటూ ఉంటారు, ఈ ఫోటోని ఎలా ఉపయోగిస్తాడో తెలియదు. గురువుగారు ఫోన్ చేసి మీతో మాట్లాడుతూ ఉంటాడు, ఫోన్ చేశాక వాడేం మాట్లాడతాడు తెలియదు. అందులో 2 సెకండ్లు ఉంటాయి కదా, అవి తీస్తాడు బయటకు అనమాట. నువ్వేం మాట్లాడాడు అసలు విషయం ఉండదు. తింటూ రామయ్యని పాట ఉందనుకోండి, అందులో నవ్వుతూ రామయ్యను, నవ్విస్తూ రామయ్యను, ఏడుస్తూ రామయ్యను అంటే ఇగో ఏడుస్తట రాముడి నామస్మరణ చేస్తే అని పెడతాడు దౌర్భాగ్యుడు. అంతేగాని మిగతావన్నీ వాడికి అక్కర్లా. ఈ విధంగా దీంతో కొంతమంది పురాణాలు చెప్పడం మానేశారు. ఇప్పుడు కొంచెం మనకి హిందువులకు ధైర్యం వచ్చిందండి. ఇప్పుడు శుక్ల కరుణాకర్ ఉన్నాడు, ఆయన మహానుభావుడు, శివశక్తిని స్థాపించాడు, భలే కుర్రాడండి, అద్భుతంగా పోరాడుతున్నాడు. అలాగే ఈ మధ్యన ఇంకొక అతను లలిత్ కుమార్, ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో ధర్మం కోసం. ఇటువంటి వాళ్ళు తయారయ్యారు. ఇంకా రాధా మనోహర్ దాస్ గారు, ఆయన ఒక్కడే వన్ మ్యాన్ సైన్యంలాగా ఉన్నాడు అనమాట, ఏకి పారేస్తున్నాడు, ఏకే పార్టీసీ ఉన్న వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ధైర్యం నిలబడుతోంది. భగవంతుడు వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళని దేశమంతా సృష్టిస్తాడు, మంచి మంచి వాళ్ళు వస్తారు, మన ధర్మం నిలబడుతుంది, నేను చూస్తాను అది, నాకు ఆ నమ్మకం ఉంది. ఈ ధర్మాన్ని ఎవడు ఏం చేయలేడు, అయినా మాకేమిటండి వెంక, ఎలాగూ బతికినంతకాలం బతికాం, యావజ్జీవితం బ్రతకలేము, ఎవడైనా ఎంతకాలం బ్రతకాలం అంత బతుకుతాడు, ఆయు ఉన్నంత వరకు బతుకుతాం, పోతే పోతాం, ధర్మం కోసం పోయామనే ధైర్యమైనా ఉంటుంది. ధర్మం కోసం నేను నిలబడ్డాను, నా వెంట మీరు నిలబడండి. మీరు గుర్తుపెట్టుకోండి, ధర్మం కోసం శరీరం విడిచిపెట్టేవాడు శాశ్వత కైవల్యం పొందుతాడు.
అధర్మంతో వేల సంవత్సరాలు జీవించి కోట్లు సంపాదించుకున్నవాడు నిత్యం చస్తాడు. వాడు చచ్చాక వాడి ఎముకలు కూడా దొరకవు, వాడిని ఎక్కడ పాతి పెడతాడో ఎవడికి తెలియదు. అదే ధర్మం కోసం నిలబడితే ధైర్యంగా పోతాట, జీవితంలో ఒక్కేసారి ఆ చావు వస్తుంది. అందుకే నేను ఎప్పుడు దేనికి భయపడను. అలాగని జాగ్రత్తలు తీసుకోండి. మనం ధైర్యంగా ఉన్నాం కదా అనని, మనం ధర్మాత్ములం కదా అనని జాగ్రత్త తీసుకోవద్దని అల్లా. భీముడు కూడా జాగ్రత్తగానే ఉన్నాడు యుద్ధంలో, అర్జునుడు జాగ్రత్తగా ఉన్నాడు, కానీ అధైర్యం మాత్రం వద్దని చెబుతున్నాను అన్నమాట. కానీ మన ధర్మం నిలబెట్టడానికి మీరు మీ పని మాత్రం మీరు చేయండి. నిత్యం మీరు బొట్టు పెట్టండి, పిల్లల్ని గుడికి పంపండి, రామకృష్ణ అనిపించండి, భగవంతునికి నివేదన చేసి భోజనం చేయండి. ఈ ఒక్క పని మాత్రం మీరు చేస్తే కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఆనాడు కృష్ణుడు ఎంతోమందిని రక్షించాడు. ఆయన రక్షించడా, ఎప్పుడెప్పుడు భూమి మీద అధర్మం పెరిగితే అప్పుడు ఆయన వస్తాడనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఎప్పుడూ 5128 ఏళ్ల క్రితం చెప్పాడు ఆయన. ఎప్పుడైనా అధర్మం పెరిగిపోయినప్పుడు, ధర్మం నశించిపోతున్నప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను. ఆత్మానం సృజామ్యహం అంటే నా అంతటి నేనే పుడతాను, ఎవరు అడగకుండా పుడతాను. ఎందుకని? పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని రక్షించడానికి. వినాశాయ చ దుష్కృతాం, ఈ పాపాత్ముల్ని దుష్కర్మలు చేసేవాళ్ళని నాశనం చేసి పారేయడానికి, అధర్మాన్ని అణచడానికి నేను భూమి మీద అవతరిస్తాను, ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తాను. సుస్పష్టంగా చెప్పాడు, యుగే యుగే, ప్రతి యుగమునందు. యుగం అంటే కేవలం కలియుగం, త్రేతాయుగం అని కాదు, అధర్మం పెరిగినటువంటి కాలమే అదొక యుగం. ఆ సమయాల్లో అధర్మం పెరిగిన కాలములందు నేను అవతరిస్తాను, అవతరించి రక్షిస్తానన్నాడు. అవతారం విచిత్రంగా ఉంటుంది. అన్ని వేళలో అవతారం అంటే ఇలా శంఖచక్రాలు పుచ్చుకుని కృష్ణుడిలో ఉండడం ఆయన. ఏ కాషాయం కట్టుకునో ముఖ్యమంత్రిగా పరిపాలించేటటువంటి యూపీ ఆయన, ఆయన ఒక కృష్ణావతారం. భారతదేశాన్ని రక్షిస్తున్న మహాత్ముడు మనందరికీ మోదాన్ని కలగజేస్తున్నాడు, మనల్ని మోదిల్ల చేస్తున్నవాడు, వాడంతా కృష్ణ పరమాత్మ స్వరూపాలు. అధర్మాన్ని పెంచుతూను దరిద్రులంతా దుర్యోధనుడి యొక్క అంశతో పుట్టినవాడు, కలిపురుషుడి అంశతో పుట్టినవాడు. ఈ కలిపురుషుడిని అణిచేందుకు పరమాత్మ ఎప్పుడు అవతరిస్తూనే ఉంటాడు, మనమేం భయపడక్కర్లా. అందుకే వాడు దర్జాగా ఆనందంతో భోజనం చేయటం మొదలెట్టారు. ఇంతలో ఏం జరిగింది? వీళ్ళంతా హాయిగా భోజనం చేస్తూ ఉండగా పక్కనున్న ఆవులు కనపడకుండా పోయాయి. అప్పుడు కృష్ణుడు పక్కకి చూసి, పిల్లలారా, మనం భోజనం చేస్తూ పట్టించుకోలేదు కానీ మనందరికీ మూల కారణమైన, మన వృత్తికి మూల కారణమైన ఆవులు, సాధుస్వరూపాలు, పవిత్రమైనవి, ఈ ఆవులు కనపడకుండా పోయాయి. ఆవులున్న చోట త్రిమూర్తులుంటారు, ఆవులున్న చోట ధర్మం ఉంటుంది, ఆవు పాలల్లో గంగానది ఉంటుంది, ఆవు పేడలో యమునా నది ఉంటుంది, ఆవు మూత్రంలో నర్మదా నది ఉంటుంది. అందుకే ఆవు కంటే పవిత్ర జీవి లేదు. ఆ ఆవుల్ని మనం అందుకే పోషిస్తూ గోపాలకులం అనిపించుకున్నాం. ఇప్పుడు ఆవులు కనపడకుండా పోయాయి. నేను ఆవులు ఎక్కడికెళ్ళాయో వెదకి చూసి వాటిని ఇక్కడికి తెస్తాను. కృష్ణుడు లేడు, మనం భోజనం మానేద్దాం అనుకోకుండా నేను వచ్చేలోపు మీరు భోజనం చేస్తూనే ఉండండి, వచ్చాక నేను మళ్ళీ మీతో కలిసి మిగతా భోజనం చేస్తాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువ తినేవారండి, మాయించి భోజనం ఈ మాత్రం భోజనం చేసేవారు. ఒక్కొక్కళ్ళు బస్తా బియ్యం వండితే ఇద్దరు ముగ్గురు కలిసి తినేసేవారట. ఇప్పుడు 1/4 కేజీ బియ్యం వండితే ముగ్గురు తినలేరు. అందులో రాత్రిపూట భోజనం చేసేవాళ్ళు అసలు అన్నం మానేశారు, ఏదో దిక్కుమాలలో తినేసి కడుపు నింపుకొని పాడు చేసుకుంటున్నారు కడుపుని. ఆ రోజుల్లో ఎంత భోజనం చేసేవారండి, నా చిన్నప్పుడే నేను చూశాను. మా లింగయ్య గారు చెప్పారు ఒకసారి, మా మిత్రుడు, మా శిష్యుడు, ఆయనే 40 బూరీలు తిన్నట్ట. ఇప్పుడు 40 బూరీలు కాదు కదా, 4 దినం లేకుండా ఉన్నారు ఆయన. కాలప్రభావం అది. మీరు కూడా తిని ఉంటారులేండి, 80 బూరీలు చెప్పట్లేదు కానీ ఒక రోజుల్లో తిని ఉంటారు. ఇప్పుడు ఏమైపోయింది, వార్ధక్యం వచ్చింది, కాలుష్య వాతావరణం వచ్చింది, అన్నీ పోయాయి, ఎక్కడ సరైన తిండి లేదు. కానీ అప్పుడు హాయిగా తినేవారు కనుక నేను వచ్చేదాకా తింటూనే ఉండండి, నేను వచ్చాక మళ్ళీ కలిసి తిందాం, ఇప్పుడు నేను వెళ్ళి ఆవులను వెదకి తీసుకొస్తానని బయలుదేరాడు ఆయన. సపాణి కబళో యయౌ, చేతులు అన్నం ముద్ద పుచ్చుకు బయలుదేరాడు. అప్పుడు అది చూడడానికి ఆయన ఎలా ఉన్నట్ట, అరచెయ్యి తామర పువ్వులో ఉంది, తామర పువ్వు లాంటి చేతిలో తెల్లని పెరుగన్న ముద్ద పెట్టుకున్నాడు ఆయన.
ఆయన అరచేతి కాంతి ఈ తామర పువ్వు లాంటి చేతి కాంతి తెల్లని పెరుగన్న ముద్ద మీద పడి ఈ తెల్లని పెరుగన్న ముద్ద కాస్త పగడంలా కనపడుతుంది. అంటే ఆయన చెయ్యి ఎంత ఎర్రగా ఉందండి, చెయ్యి ఎర్రగా ఉండడం వల్ల ఈ చేతిలో పెట్టుకున్న పెరుగన్నం ఎర్రగా అయిపోయిందిట, అనగా పగడంలా కనపడుతుందిట. కాబట్టి ఆయన అరచేతులు తామర పువ్వులా ఎంత ఎర్రగా ఉన్నాయో ఆలోచించవచ్చు. ఆ పెరుగన్న ముద్దలో నోట్లో పెట్టుకుంటున్నప్పుడు తెల్లగా కనపడేదిట, ఆయన ఒంటి కాంతి దాని మీద పడితే ఆ పెరుగన్న ముద్ద ఇంద్ర నీలమణిలో ఉండేదిట, ఎందుకంటే ఆయన శరీరం నీలంగా ఉంటుంది కనుక. ఒకే తెల్లని అన్నం తెల్లగా ఆయన అరిచేతిలో ఉన్నప్పుడు ఎర్రగా, ఆయన శరీర కాంతి పడినప్పుడు నీలంగా కనపడేతోందిట. అలాంటి పెరుగన్న ముద్ద పెట్టుకుని, కొమ్ము బూర బొడ్లో పెట్టుకుని, బెత్తం బొడ్లో పెట్టుకుని, వేణువు బొడ్లో దోపుకుని, నెమిలిపించం శిరస్సున మెరిసిపోతూ ఉండగా బయలుదేరాడు. ఎంత దూరం వెళ్ళినా దూడలు కనపడలేదు. ఇదేమిటి, యమునా నదీ తీరంలో వేస్తున్న దూడలు కనపడలేదని యమునంతా వెతికాడు. ఆయన పొదలు వెతికాడు, గుట్టలు వెతికాడు, గుహలు వెతికాడు, గట్లు వెతికాడు. ఒక క్షణకాలంలో తన మహామహిమతో భూమండలం అంతా గాలించేశాడు. ఎక్కడ ఒక్క ఆవు కూడా కనపడలేదు. కారణం ఏమిటి, అంభోజన్మ జనిస్తదంతర్గతో మాయార్భకస్యసితు ద్రష్టుం మంజు మహ్యత్వమన్యదపి తత్ వత్సానితో వత్సపాన్. తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మగారు శ్రీకృష్ణుడు పాముని చంపినప్పుడు ఆ పాము నోట్లో ఉన్న పిల్లల్ని ఆవుల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు, వాటిని తన చూపులతో బ్రతికించినప్పుడు అక్కడికి వచ్చి అంతా కళ్ళారా చూశాడు. ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఈ కృష్ణుడు గోవులు మేపుకునే ఒక సామాన్య గోపాల బాలుడు, ఇతడు చూపులతో ఈ చచ్చిన వాళ్ళని ఎలా బతికించాడు, ఇతనికి ఇంత శక్తి ఎలా వచ్చింది, వీడెవడో కొంచెం మాయావిలో ఉన్నాడు, ఇతని మహిమ ఏమిటో పరీక్షించాలి అనుకున్నట్ట. ఎంత మాయకత్వం అండి అయింది. ఒకప్పుడు తాను వెళ్ళి ధర్మం నశిస్తోంది, భూలోకంలో పాపాత్ములు పెరిగారు, అవతరించు అని ప్రార్థించాడు కదా భూదేవితో పాటు వెళ్ళి, ఆ ప్రార్థన విని పరమాత్మ అవతరించాడు. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయాడు. ఇదే మాయ. బ్రహ్మని కూడా మాయ పట్టుకుంటే ఇంకా సామాన్యుల్ని మాయ పట్టుకోవడంలో ఆశ్చర్యం ఉంది. చూచారు, కృష్ణుడు ఏదో సామాన్యుడు అనుకున్నాడు. ఆయన ఈయన్ని పరీక్షించాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడు, కృష్ణుడు పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు ఈ ఆవులన్నిటినీ తీసుకెళ్ళి ఒక కొండ గుహలో బంధించి తన మాయతో వాటికి నిద్ర వచ్చేలా చేశాడు. అవన్నీ బ్రహ్మ మాయ వల్ల నిద్రపోవడం మొదలెట్టాడు. అలా పడుకుని గుర్రు గుర్రు నిద్రపోతున్నాయి. ఇంకా ఈ ఒకరోజు కాదు, రెండోజు కాదు, ఒక ఏడాది పాటు ఆ కొండ గుహలో ఆవులు నిద్రపోయాయి. ఈ ఏడాది వాటికి ఆహారం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఒకటే నిద్ర. ఇప్పుడు కృష్ణుడికి అందుకే ఆ దూడలు కనపడలేదు. కృష్ణుడు దూడల కోసం ఆవుల కోసం వెదకి 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 మళ్ళీ పిల్లలున్న చోటకు వచ్చి చూస్తే ఇప్పుడు మొత్తం పిల్లలంతా మాయమైపోయారు. ఆయన అలా వెళ్ళగానే ఈ పిల్లలు కూడా తీసుకుపోయి కొండలో పెట్టి ఆ కొండ గుహలోనే వాళ్ళకు కూడా నిద్రిచ్చాడు. ఇప్పుడు పిల్లలు ఆవులు చెరువు పక్కన, ఈ వేపేమో ఆవులు, ఈ వేపు పిల్లలు పడుకుని నిద్రపోతున్నాయి. ఇక్కడ కదా అక్కడ, ఇక్కడ ఆవులు ఎక్కడ ఉంటాయి కానీ, మీరుంటారు మహాత్ములు. ఈ విధంగా పిల్లలు ఆవులు కొండ గుహలో బ్రహ్మమాయతో గురకబెట్టి నిద్రపోతున్నారట. కృష్ణుడు ఇక్కడికి వచ్చి చూశాడు, ఒక్కరూ కనపడకపోవడంతో దివ్య దృష్టితో పరిశీలించి చూశాడు ఆయన. ఓహో, ఇది బ్రహ్మమాయ అన్నమాట. బ్రహ్మగారు నా బొడ్డులోంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టిన బిడ్డ, ఈ బిడ్డ వచ్చి నన్ను వెక్కిరిస్తున్నది. ఇదే గుడ్డొచ్చి బిడ్డను వెక్కిరించడం అంటే. ఈ చంటిగుడ్డు వీడు ఊ అంటే కుప్పకూలి కింద పడిపోతాడు. కానీ అలా పడగొట్టడం కాదుగా, పిల్లల్లాంటి వాళ్ళని మనం ప్రేమగా చూడాలి, పిల్లలు తప్పులు చేస్తే క్షమించాలి. పాపం బ్రహ్మణ భక్తుడే క్షణికోద్రేకంలో మాయలో పడి నన్నే మాయ చేసి పరీక్షించాలనుకుంటున్నాడు. ఆయనకి ఇబ్బంది కలిగించకుండా నేనే నా పాటలు పడతాను. ఇప్పుడు పిల్లలు లేరు, దూడలు లేరు, బ్రహ్మనేమీ చేయకూడదు, నిద్రపోయేవాడిని అక్కడే నిద్రపానివ్వాలి. అలాగని ఒట్టి చేతులతో నేను ఇంటికెడితే, కృష్ణ నిన్ను నమ్ముకుని మా పిల్లల్ని ఆవుల్ని పంపించాం, వాటన్నిటిని అడవిలో వదిలి నువ్వు ఒక్కడివే వచ్చావా అని పాపం తల్లిదండ్రులు యజమానులు అడుగుతారు. ఆవులు లేవు, పిల్లలు లేరని వాళ్ళతో చెప్పకూడదు.
ఇప్పుడు నేనే ఈ ఆవుల రూపం పిల్లల రూపంలో ధరించేస్తాను అనుకున్నాడు. ఇలా అనుకుని ఏం చేశాడు, ఒక్క క్షణకాలంలో ఏకోని ఏకోహమస్మి, ఏకహ ఒక్కణ్ణి, అనేకహ అహం అస్మి, నేను అనేకులుగా అయిపోతున్నాను అనుకున్నాడో లేదో. మొత్తం ఎంతమంది పిల్లలు కొండగుహలో నిద్రపోతున్నారు, అందరు పిల్లలుగా ఆయన అయిపోయాడు. మొత్తం పిల్లలంతా ఇక్కడ కొత్తగా వచ్చేశారు, ఈయన శరీరం నుంచి వాళ్ళంతా పుట్టుకొచ్చారు. కృష్ణుడు మొత్తం నిద్రపోతున్న పిల్లల రూపం ధరించాడు, ఆవుల రూపం ధరించాడు. యావద్వత్సపవత్స కల్పక వపు యావత్కరాంగ్ర్యాధికం యావద్యష్టి విషాణ వేణు దళసిక్ యావద్విభూషాంబరం యావచ్చీల గుణాభిధాకృతి వయో యావద్విహారాధికం సర్వం విష్ణుమయం గిరోంగవదజః సర్వస్వరూపో భవౌ. ఎంతమంది పిల్లలో అంతమంది పిల్లలు తానైపోయాడు. ఎన్ని దూడలు లేవో అన్ని దూడలు తానైపోయాడు. నిద్రపోతున్న పిల్లల శరీరములు ఎలా ఉన్నాయో ఈయన శరీరములు అచ్చం అలాగే ఉన్నాయి. చేతులు, కాళ్ళు, వేళ్ళు, అరికాళ్ళు, ఆఖరికి ఈ కొలతలు వేలుకి వేలుకి మధ్యలో ఎంత పొడుగుంటే అంత పొడుగుతో సహితంగా, కొమ్ము బోరాలతో సహితంగా, వేణువులతో, కర్రలతో, సిక్కెములు అంటే చల్దన్నం మూటలతో, బట్టలతో, ఆభరణములతో పూర్తిగా యథాతథంగా అయిపోయాడు అనమాట. పూర్వం వాడి కర్ర ఎలా ఉందో ఈ కర్ర అలాగే ఉంది, వాడి బోర ఎలా ఉందో ఈ బోర అలాగే ఉంది, ముక్కు ఎలా ఉంటుంది అలాగే ఉంది. ఇవే కావటండి వాళ్ళ ప్రవర్తన కూడా, అదే ప్రవర్తన ధరించాడు. ప్రవర్తనలు రకరకాలు కదా, ఒక్కొక్కటి చీటికి మాటికి ఇలా వంగకుండా మాట్లాడాడు, ఇలా పక్కకే తిరిగి మాట్లాడతాడు, డైరెక్ట్గా చూస్తూ మాట్లాడాడు, ఒక్కొక్కడు కిందకు చూసి మాట్లాడతాడు, ఒక్కొక్కడు మాట్లాడేటప్పుడు ఇలా గోక్కుంటూ మాట్లాడతాడు. ఇవన్నీ కూడా ప్రవర్తనలు, మేనరిజమ్స్, స్వభావాలు, స్వతసిద్ధమైన లక్షణాలు. ఈ లక్షణములు కూడా విడిచిపెట్టకుండా వాళ్ళ విహారాలు, ఆహారాలు తినే విధానం, నవ్వే విధానం అన్నీ ధరించాడు. సర్వం విష్ణుమయం. ఇప్పుడు ఆయన చూస్తే ఈ చరాచర జగత్తంతా విష్ణుమయం, విష్ణువు తప్ప మరొకటి లేదు అని నిరూపిస్తున్నట్టుగా ఉన్నది. ఆ విధంగా వేద వాక్కు నిజం చేస్తూ అన్నీ తానైపోయాడు. ఇప్పుడు ఏమైంది, స్వయం ఆత్మ, తానే ఆత్మ, గోవులు తాను, దూడలు తాను, పిల్లల్లారా ఈ ఆవుల్ని తోలండి అని చెబుతున్న కృష్ణుడెవరు, ఆయనే. చిత్తం కృష్ణ అని చేతులు కట్టుకుని నీవు చెప్పినట్టే దూడల్ని తోలతాం అని పలుకుతున్న పిల్లలు తానే. ఈ పిల్లలు కర్రపుచ్చుకొని చల్ చల్ అంటూ ఉంటే పరిగెడుతున్న ఆవులు తానే. ఈ విధంగా కృష్ణుడు, పిల్లలు, ఆవులు, కర్రలు, బోరలు అన్నీ తానే అయిపోయి తన మహామహిమతో ఈ పూట ఆయన బృందావనానికి వచ్చాడు. ఇంకేముంది, అక్కడికి రాగానే ఓ తమాషా జరిగిందండో. ఇంత పూర్వం పిల్లలు సాయంత్రం వేళ ఇంటికి రాగానే తల్లులంతా వీధుల చివరే నిలబడి ముందు కృష్ణుడికి ముద్దులు పెట్టి కౌగిలించుకొని తర్వాత తమ పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఇంటికి తీసుకెళ్ళేవారట. అలాగే ఆవులు కూడా ముందు కృష్ణుడి దగ్గరికి వచ్చి అటు ఇటు తిరిగి కొన్ని పాలు ఆయన చుట్టూ కురిసి అప్పుడు తమ దూడలకి పాలు ఇచ్చేవి. ఈ రోజు నుంచి ఏం జరిగింది, కనపడిన దూడలకి ఆవులు తామే పాలు ఇవ్వడం మొదలెట్టాయి. ఆవుల్ని గిత్తల దగ్గరికి తీసుకున్నాయి, పిల్లల్ని కౌగిలించుకున్నారు తల్లులు, అసలు కృష్ణుని పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే అందరూ కృష్ణుడులే గనక, ఇదివరకు ముందు కృష్ణుడి దగ్గరకు వచ్చి కౌగిలించుకున్న తర్వాత నా తండ్రి, నా బాబే, నా బాబే అని ఆ ముద్దుల బాలుడికి ముద్దులు పెట్టి అప్పుడు తమ పిల్లలకు ముద్దులు పెట్టేవారు. ఇప్పుడు కృష్ణుడికి ముద్దులు పెట్టడం మానేసి అందరూ తమ పిల్లల్నే ముద్దులు పెట్టుకుని ఎంత ముద్దు వచ్చేస్తావురా, నా కుమారో, నా కొడుకోయ్ అంటూ వాడిని తీసుకుపోయారు వీళ్ళకి. ఒకరోజు రెండు రోజులు కాదు, ఆ రోజు నుంచి రోజు ఇలా జరుగుతూ ఉంటే బలరాముడికి అనుమానం వచ్చిందండోయ్. ఏమి విచిత్రం ఇది, చన్నుబాలు మానేసిన పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకుని 8 ఏళ్ల పిల్లలకు కూడా తల్లులు పాలిస్తున్నారు. ఆవు దూడలకి, పెద్దయిపోయిన దూడలకు ఆవులు పాలిస్తున్నాయి. ఇంత పూర్వం అందరూ కృష్ణుణ్ణి ప్రేమించేవారు, కృష్ణుణ్ణే కౌగిలించుకునేవారు, ఇప్పుడు తమ బిడ్డల్ని ప్రేమిస్తున్నారు. కృష్ణుణ్ణి ప్రేమించేటటువంటి వాళ్ళు కృష్ణుణ్ణి మాని తమ పిల్లల్ని ప్రేమించడం వెనక అతను అంతరార్థమేమిటి, ఆవులు కూడా కృష్ణుడి మీద ప్రేమ మానేసి తమ పిల్లల మీద ప్రేమ ఎందుకు చూపిస్తున్నాయి? ఇప్పుడు ఏదో తేడాగా ఉంది. పైగా ఇదివరకు ఏ ఆవుని ముట్టుకున్నా ఏ పిల్లవాడిని ముట్టుకున్నా దేవతలను ఋషులను ముట్టుకున్నట్టు ఉండేది. ఎందుకంటే ఆవులు ఈ పిల్లలు దేవతలు, దేవతల యొక్క వంశతో పుట్టారు. కానీ ఈ మధ్యన ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి వాతావరణం ఏర్పడింది. నేను ఏ పిల్లాడిని ముట్టుకున్నా లేక ఏ ఆవు దూడని ముట్టుకున్నా ఏది, ఈ మధ్యన కృష్ణుడు నేను లేకుండా అడవికి వెళ్ళినప్పటి నుంచి జరిగింది ఇదంతా. ఆ రోజు నుంచి పిల్లల్ని ముట్టుకున్నప్పుడు, ఆవుల్ని ముట్టుకున్నప్పుడు కృష్ణుడిని ముట్టుకున్నట్టు అనిపిస్తోంది. అందరూ కృష్ణుడి వలే అనిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో ఉంది మహిమ. ఇదేమిటో చూద్దాం అని దివ్య దృష్టితో పరిశీలించి చూశాడు. అబ్బాయి, ఆయనకి ఏం అర్థం కాల, అసలు ఆయన మాయ పనిచేయలేదు. అప్పుడు ఆయనకు మతిపోయింది, నా మాయ ఏ మాయనైనా ఛేదించగలదు, ఒక్క నా ప్రభువైన కృష్ణుడి మాయ మాత్రమే నన్ను మాయలో పెట్టగలదు. కాబట్టి ఇది కృష్ణమాయేమో, బహుశా వీళ్ళంతా కృష్ణుళ్ళేమో అనుకుని ఏకాంతంగా ఎవరూ లేనప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి, అందరూ ఉన్నప్పుడేమో కృష్ణుడు ఈయనకి దండం పెడతాడు, ఎవడూ లేనప్పుడు ఈయనే కృష్ణుడికి దండం పెడతాడు, అందరూ ఉన్నప్పుడు అన్నయ్య, ఎవరూ లేనప్పుడు కన్నయ్య, అందరికీ అన్నయ్య. అందుకని ఆయనకి దండం పెట్టి, కృష్ణ చన్నుబాలు మానిన పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయింది తల్లులకి. ఈ మధ్యన ఆవులు తమ పిల్లల దగ్గరకు అంబా అని అరుస్తూ వస్తున్నాయి. ఆబోతులు కూడా ఈ ఆవు దూడల చుట్టూ తిరిగి ప్రేమగా నాలుగుతో నాగేస్తున్నాయి. ఎవరూ వాటిని అదుపులో పెట్టలేకపోతున్నారు. ఒకప్పుడు అందరూ నిన్ను ప్రేమించేవారు, ఇప్పుడు నిన్ను ప్రేమించడం మాని తమ బిడ్డల్ని ఎవరికి వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఆవుల్ని దగ్గరికి తీసుకుంటున్నారు. దీని వెనక ఏదైనా రహస్యం ఉందా? ఇతరుల మాయ అయితే నన్నేమీ చెయ్యదు, ఇదేదో నీ మాయలా అనిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన నవ్వి, సందేహం లేదు, బ్రహ్మదేవుడు నన్ను పరీక్షించడానికి పిల్లల్ని ఆవుల్ని కొండకుహలో అట్టే పెట్టాడు, అక్కడ బ్రహ్మమాయతో వాళ్ళు నిద్రపోతున్నారు, అందుకే ఇన్ని రూపాలతో ఉన్నాను అనగానే, ఇప్పుడు నాకు అర్థమైంది తండ్రి, నీకు నమస్కారం, సర్వాంతర్యామివి ఇన్ని రూపాలతో ఉన్న నీకు భక్తితో నమస్కారం అని నమస్కరించాడు. ఈలోపు బ్రహ్మగారు ఒక త్రుటి అంటే చాలా స్వల్పకాలం, ఈ స్వల్పకాలం పైకి వెళ్ళి మళ్ళీ భూమికి వచ్చేశాడు. ఈ దెబ్బతో కృష్ణుడి పని అయిపోయింది, నేను పిల్లల్ని దూడల్ని కొండగుహలో దాచాను, దాంతో కృష్ణుడికి మతిపోయి ఉంటుంది, బృందావన వసులంతా ఏడుస్తూ ఉంటారు, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళని తన మహిమతో బతికిస్తాడా, బ్రహ్మదేవుడి దగ్గర మాయ ప్రయోగిస్తాడా, వీడి సంగతి ఏమిటో చూశాను అనుకుని బ్రహ్మగారు ఆనందంగా వచ్చి చూసి అట్ట భూమికి. ఇప్పుడు ఈయనకి మతిపోయింది, కృష్ణుడికి మతిపోతుందని ఆయన అనుకుంటే ఈయనకే మతిపోయింది. వెంటనే ఆయన ఏం చేశాడు, యగాదిగా చూశాడు, ఇది నిజమా కళా మాయా, నేను పిల్లల్ని ఆవుల్ని కొండగుహలో పెట్టాను కదా, కానీ పిల్లలంతా ఇక్కడే ఉన్నారు, ఆవులు ఇక్కడే ఉన్నాయేమిటి అని ఇక్కడి నుంచి కొండగుహ దగ్గరికి వెళ్ళి చూశాడు. కొండగుహలో అంతా అలాగే నిద్రపోతున్నారు, రెండో నిద్రపోతున్న వాళ్ళంతా అక్కడే నిద్రపోతున్నారు, అక్కడ పిల్లలు అక్కడే ఉన్నారు, అక్కడ దూడలు అక్కడే ఉన్నాయి, ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ దూడలు ఇక్కడే, ఇక్కడ దూడలు ఇక్కడే, ఇక్కడ పేడలు ఇక్కడే, ఇక్కడ పిల్లలు ఇక్కడే ఉన్నారు. దివ్య దృష్టితో రెండు చోట్ల ఒకేసారి చూశాడు ఆయన. తాను బంధించిన వాళ్ళు కొండగుహలోనే ఉన్నారు, ఇక్కడ మాత్రం కొత్త సృష్టి వచ్చింది, పిల్లలు పిల్లల కింద కనపడుతున్నారు, ఆవులు ఆవులే, దూడలు దూడలే. బ్రహ్మగారికి బుర్ర బాగా తిరిగింది, మనకైతే ఒక్క బుర్ర, ఆయనకి నాలుగు బుర్రలు. ఈ నాలుగు బుర్రలు గిర్ర గిర్రం తిరిగాయి, నాలుగు రెళ్ళు ఎనిమిది కళ్ళు తిరిగాయి. గుంటూరు ఎండలో మిట్ట మధ్యాహ్నం 12 వెళ్ళి వడగొట్టిన వాళ్ళే అయిపోయాడు. ఆయన కిరీటములు తీసి బుర్రలు కొక్కున్నాడు. ఏమిటిది విచిత్రం, ఏది నిజం ఏది మాయ, ఆయనకి ఏం అర్థం కాల. ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం, ప్రపంచాన్ని మాయలో పెట్టే పరమాత్మ మాయ దగ్గర సామాన్యుడి మాయ పనిచేస్తుందా? తెల్లవారుజామున చలికాలంలో బాగా మంచు కురుస్తుంది అనుకుందాం, ఈ మంచు చీకట్లో కనపడకుండా పోతుంది, బాగా తెల్లారాక అప్పుడు మనం అబ్బా రోడ్డు మీద ఎంత మంచు ఉందా, ఆకుల మీద ఎంత మంచు ఉందా అనుకుంటాంట. ఎంత మంచు అయినా చీకట్లో రాత్రిపూట కనపడదు, రాత్రి మంచు చీకట్లో కలిసిపోతుంది.
నక్షత్రాల కాంతి సూర్యుడి కాంతిలో మటుమాయమైపోతుంది. మిడుగురుగు పురుగుల కాంతి సూర్యుడి కాంతి ముందు వెలవెలబోతాయి. అలాగే విష్ణువు మీద ఏ మాయ పని చెయ్యదు, ఎవడైనా ప్రయోగిస్తే వాడి మాయ వాడే కొట్టేస్తుంది. ఇప్పుడు ఈయనకి ఏం చేయాలో తెలియలేదట.
బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనేనొక రుండ వేరొక బ్రహ్మలేడు సృజింపగా, బ్రహ్మనేను సృజింపనట్టిది బాలవత్స కదంబమే, బ్రహ్మమందు జనిల్చెనొక్కెడ బ్రహ్మమౌనది చూడగం, బ్రహ్మమౌనది చూడగం.
బ్రహ్మదేవుని అనుగ్రహం లేకపోతే ఏ ప్రాణి పుట్టదు. సృష్టి చేసేవాడు బ్రహ్మ కాబట్టి బ్రహ్మ లేనిదే సృష్టి లేదు. సృష్టి చేసే బ్రహ్మని నేనెరిగి నేనొక్కడే, నేను బ్రహ్మని సృష్టింపకుండా ఈ బాలురు ఈ దూడలు ఏ బ్రహ్మ నుంచి పుట్టుకొచ్చారో అది నిజంగా పరబ్రహ్మం కదా అనుకుంటూ ఉండగా అంతలోనే ఏమైపోయింది, ఎదురుగుండా ఉన్న పిల్లలు దూడలు మాయమైపోయారట. అందరూ మాయమైపోయి ఘనశ్యామాహ పీత కౌసేయవాససహ చతుర్భుజాహ శంఖ చక్ర గదా రాజీవ పాణయః కిరీటినః కుండలినః హారిణః వనమాలినః శ్రీవత్సాంగద రత్న కంబు కంకణ పాణయః నూపురైః కటకైః భ్రాతా కటిసూత్రాంగుళీయకైః అంఘ్రిమస్తకమాపూర్ణాస్తులసి వనదామభిః కోమలైః సర్వగాత్రేషు భూరి పుణ్యవదర్పితై చంద్రికా విశద విస్మేరై సారుణాపాంగ వీక్షితై స్వకార్థానామివ రజసత్తాభ్యాం సృష్టు పాలకాః. క్షణకాలంలో ఈ పిల్లలు దూడలు ఆవులు అన్నీ మాయమైపోయాయి. ఎక్కడ చూచినా అందరూ నాలుగు భుజాలు ధరించిన వాళ్ళే, అందరూ నల్లని మేఘం వంటి ఆకారాలతో ఉన్నారు, అందరికీ చెవులకి కుండలాలున్నాయి, శిరస్సుల మీద కిరీటాలున్నాయి, మంచి గిరదాల జుట్టు అందరికీ వేళ్లాడుతున్నది, అందరూ వనమాల ధరించారు, మెడలో హారాలు ధరించారు, శ్రీవత్సం అనేటటువంటి లాంఛనం వక్షస్థలం మీద కనబడుతున్నది, చేతులు పొడుగ్గా దీర్ఘాలుగా ఉన్నాయి, పసుపచ్చని బట్టలు కట్టుకున్నారు, చిరునవ్వు నవ్వుతున్నారు. ఇంకా ఆ మహానుభావుల మెడలో కౌస్తుభమణులు ధరించారు, చేతులకి రత్న కంకణాలున్నాయి, కాళ్ళకి నూపురాలున్నాయి, నడుముకి వడ్డాణం ఉన్నది, ఆ వడ్డాణానికి మళ్ళీ మువ్వలున్నాయి, ఆ మువ్వలు కదులుతూ ఉంటే గణగణగణ శబ్దం చేస్తున్నాయి, అరికాళ్ళు ఎర్రగా తామర పువ్వుల్లో ఉన్నాయి, అరికాళ్లలో శంఖచక్ర గదాపద్మాది చిహ్నాలున్నాయి, మళ్ళీ చేతుల్లో అందరూ శంఖచక్ర గదాపద్మాలు ధరించి ఉన్నారు, పూర్ణ చంద్రం బింబం వంటి ముఖాలు కలిగిన వాళ్ళు వాళ్ళంతా, వాళ్ళు నవ్వుతూ ఉంటే వెన్నెల కురుస్తూ ఉన్నది, మెడ నిండా తులసి మాలలు ధరించారు, కరుణాస్వరూపులు, ఎవ్వరికీ అర్థం కానటువంటి వాళ్ళు, సర్వలోక పాలకులు అటువంటి కృష్ణస్వరూపులు కింద మొత్తం పిల్లలు ఆవులు దూడలు కనపడ్డాయి. ఒక్క క్షణకాలంలో తెల్లబోతూ ఉండగా మళ్ళీ అందరూ మైమైపోయారు. అందరి స్థానంలో వేల చేతులతో వేల పాదాలతో వేల శిరస్సులతో శిరస్సులపై కిరీటాలతో నడుముకి వడ్డాణంతో కాళ్ళకి గజ్జలతో నూపురాలతో చేతులకి కంకణాలతో చిరునవ్వుతో కోటి సూర్య ప్రభాభాసమానుడైన శ్రీమన్నారాయణుడు కోటి చంద్ర సుశీతలుడు దర్శనమిచ్చాడు. ఒక్క క్షణకాలం మతిపోయింది బ్రహ్మకి. ఆ మా పరమాత్ముని యొక్క లీలలు ఆశ్చర్యంగా కనిపించాయి. ఆయనలో సమస్త లోకాలు, ఆ లోకాలతో పాటుగా బొడ్డులో తామర పువ్వు, ఆ తామర పువ్వులో పసిబిడ్డ కింద ఆడుకుంటున్న తాను కూడా అందులో కనబడ్డారు. జ్ఞానేంద్రియాలు కర్మలు కర్మేంద్రియాలు క్షోభకి గురైపోయాయి. చూస్తూ ఉండగానే మళ్ళీ ఆ విశ్వరూపం మాయమైపోయింది. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ మురళి వాయించుకుంటూ కిందే కూర్చునున్నాడు. ఆయన చుట్టూ పిల్లలు దూడలు యథాప్రకారంగా ఉన్నాయి. ఇంకేముంది, ఆనందంతో పరవశుడైపోయాడు బ్రహ్మ. పరవశత్వం పొంది నా తండ్రిని నన్ను కన్నవాడిని నేనా పరీక్షించింది, ఈయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాసుదేవుడు అనంతుడు సత్వగుణ స్వరూపుడు పరమాత్ముడు, ఈయన బృందావనంలో లోక సంరక్షణ కోసం ధర్మ సంస్థాపన కోసం మేము ప్రార్థిస్తే అవతరించాడు, అటువంటి పరమాత్మని సామాన్య గోపాల బాలుడిగా భావించి పరీక్షించాలనుకున్నాను అని వణికిపోతూ పైనుంచి కిందకి హంసవాహనం మీద నుంచి కిందకి దూకేసేట ఆయన ఏకంగా. ఆ దూకడంలో ఎలా ఉంది, ఆయన శరీరం సుకుమారంగా ఉంటుంది, పరమ సౌందర్యంతో ఉంటుంది, బంగారపు కిరీటం ధరించి తామర పువ్వులో ఎర్రగా ఉంటాడు ఆయన. ఈ సుకుమార శరీరం కింద పడితే అలిసిపోతుంది, లేక దెబ్బతింటుంది, లేకపోతే కందిపోతుంది అనుకోకుండా ఆ సుకుమార శరీరంతో ఉరికి ఆయన పాదాల మీద పడిపోయాడు. గోపాల బాలుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి పాదాల మీద తన నాలుగు తలలు పెట్టి అటు ఇటు కళ్ళు తిప్పుతూ కన్నీరు కారుస్తూ ఈ తల ఆ తల వెనక తల అన్ని తలలు ఆయన పాదాలకి తాకించి ఆనంద బాష్పాలతో రెండు చేతులు జోడించి బొంగురు పోయిన కంఠంతో పైగా గద్గద కంఠంతో ఇలా స్తుతించాడు.
నౌమీడ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతం సపరిపిల్ చల్ల సన్ముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణవేణు లక్ష్మశ్రీయే మృదుపదే పశుపాంగజాయ జ్ఞానే ప్రయాసముదపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితాః తనుగతాం శృతివాం మనోభిః ఏ ప్రాయసో జితజితోప్స్యసి తైస్త్రిలోక్యాం అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసేవహిత్వవసితుం మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మసుఖానుభూతే.
ప్రభు కృష్ణ, నల్లని మేఘం వంటి రూపం కలిగిన వాడు విను, నీ నల్లని మేఘం వంటి రూపంలో మెరుపు తీగల పసుపు పచ్చని పట్ట కనపడుతున్నది. నీవు ధరించిన పసుపు పచ్చని పట్ట మెరుపు తీగలా ఉంటే నీ శరీరమే నల్లని ఆకారంతో ఒక మబ్బులా ఉన్నది. ఎడమవైపున లక్ష్మీదేవి ధగధగలాడిపోతున్నది, పైన జుట్టంతా ముడివేశావు. ఈ జుట్టు కొంతేమో పక్కకు వచ్చేసింది, అవేమో పైన ముడిలో ఇరుక్కోలేదు. ముడిలో ఉన్నటువంటి వెంట్రుకల మధ్యలో అందమైన నెమలి పింఛాన్ని పెట్టుకున్నావు. పశుపాంగజాయ, పశువులను పరిపాలించే నందుని కుమారుడిలాగా ఇక్కడ నటిస్తున్నావు, నందపుత్రుడిలా నటిస్తున్నావు. పశుపహ అంటే పశువులను పరిపాలించేవాడు, ఆవులను పోషించేవాడు. ఆయన యొక్క పుత్రుడు అంటే నందాత్మజుడిలా ఉన్నావు. నీ కళ్ళు అందమైన తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి, చేతులు మృదువుగా ఉన్నాయి, అరికాళ్ళు శంఖచక్ర కదా పద్మముల చిహ్నములతో పరమ శోభాయమానంగా ఉన్నాయి. ముట్టుకుంటే కందిపోయే తామర పువ్వులాంటి కాళ్లతో ఈ బృందావనంలో ముళ్ళ మార్గంలో రాళ్ల మార్గంలో తిరుగుతూ మమ్మల్ని అందరినీ పరవశింపజేస్తున్నావు. ఒక చేతిలో పెరుగన్న ముద్ద పెట్టుకున్నావు, మరో చేతిలో కొమ్ము బోరా పెట్టుకున్నావు. ఇక నన్ను మన్నించి నీ జనాలకు ఆనందం కలిగించే అపూర్వమైన సౌందర్యవంతమైనది ఈ రూపం. నిజానికి నీకు రూపం లేదు, గుణం లేదు, కర్మ లేదు, ఇది నీకు రూపమే కాదు. కానీ మా కోసం ప్రస్తుతం ఇప్పుడు ఈ పశువుల కాపరి రూపంలో కనపడుతున్నావు. మహాత్మా, ఎంత ఆశ్చర్యకరమైనది ఈ రూపం! ఈ రూపాన్ని చూచి పులకించిపోయి సమస్తం నీకే సమర్పిస్తున్నారు ఈ నందుడు, యశోద, ఇక్కడున్న పిల్లలు, అక్కడున్న గోపాలకులు, ఈ యదువంశస్థులంతా, వీళ్ళెంత అదృష్టవంతులు! అనేక సంవత్సరముల పాటు కఠోర తపస్సు చేసిన వారు కూడా నీ కాలి కింద ఉన్న ఇంత దుమ్ము కళ్ళతో చూడలేరట. అటువంటిది నిత్యం నిన్ను చూస్తూ కౌగులించుకుంటూ అన్నీ నీకే సమర్పిస్తున్న వీరికి ఎటువంటి ముక్తి కలుగుతుందో. నిన్ను చంపడానికి వచ్చి విషంతో కూడిన చందుబాలిచ్చింది పోతన, దాని పాలు తాగి దాన్ని నీలో కలుపుకొని మోక్షమిచ్చావుట. ఇక అటువంటిప్పుడు నీ సమస్తం మాదే, మా సమస్తం నీదే అంటూ నీతో తిరుగుతూ తమ శరీరం, మనస్సు, వాక్కు, ఇల్లు అన్నీ సమర్పిస్తున్న ఈ గోవులు, గోపాలకులు ఏ లోకం పొందుతారో, నీ అనుగ్రహం వారి మీద ఎలా ఉంటుందో మాకు తెలియటం లేదు. నీ ఉల్లసద్ఘన విశ్వాకృతిని ఎవ్వడో పునరుగం కైవల్యమయ్యొప్పు ఆత్మనివేదంబగు నీ శరీరముల చందం పెట్టిదో ఈశ్వర. నీ శరీరం ఇటువంటిదని వేదములు వర్ణించలేవు. ప్రస్తుతం ఈ చిన్న రూపంతో కనపడుతున్నావు. నిజంగా ఆత్మకి ఆనందం కలిగించే నీ ఉల్లస ఘన విశ్వాకృతిని, నీ విశ్వరూపాన్ని ఎవడు గ్రహించగలడు? దాని చందం తండ్రిని అయిన నీ అనుగ్రహం లేకపోతే నేను గ్రహించలేను, నిజానికి నేను బ్రహ్మని, సృష్టికర్తని, ఎప్పుడు నీ దగ్గర ఉంటాను, నీ బిడ్డని, అయినా నీ విశ్వరూపం గురించి ఎప్పటికీ నాకు తెలియదు ఈశ్వర. వీళ్ళకి మాత్రం అర్థమవుతున్నది, వేదములకు కూడా అర్థం కాని నిన్ను కృష్ణ వాసుదేవ అంటూ రోజు వీళ్ళు కౌగిలించుకోగలుగుతున్నారంటే వీళ్ళు ఏం పుణ్యం చేశారో, వీళ్ళు చేసినంత పుణ్యం నేను చేయలేదేమో. ఎందుకు నాకు ఈ బ్రహ్మ పదవి దండగా, ఈ పదవి ఉండడం వల్ల నాకు అహంకారం వచ్చి నిన్ను పరీక్షించాను కాబట్టి ఇలాంటి పదవులు దండగా అన్నాడు ఆయన. ఏలా బ్రహ్మపదంబు, ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్ని లోకంబున ఈవనాంతరములందు ఈ మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు పై వేష్టిల్చిన చాలదే. ఏలా బ్రహ్మపదంబు, నాకెందుకు ఈ బ్రహ్మపదవి అని బ్రహ్మంతటి వాడు అన్నాడు. బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవి ఉందండి, అంతటి పదవిలో ఉన్నవాడు ఏమంటున్నాడు, నాకు ఈ పదవి వద్దంటున్నాడు, ఈ పిచ్చి పిచ్చి పదవుల్లో ఉన్నవాడు మాకు పదవులు కావాలంటున్నారు. పదవి ఇచ్చిన వాడి ఫోటోలేమో ఇంట్లో పెట్టుకుంటున్నారు, ఎంత దురదృష్టవంతులు వీళ్ళు. ఎందుకు నాకు ఈ బ్రహ్మ పదవి, నిజమే సృష్టికర్తనే, మహామహిమ కలిగిన వాడిని, అయినా నాకంటే అదృష్టవంతులు ఈ గోపాలకులు. వేదములు కూడా చూడలేని నిన్ను ఈ అడవిలో ఉండి చూస్తున్నారు, వేదములకు దక్కని నిన్ను వర్ణించగలుగుతున్నారు, లక్ష్మీదేవి కూడా కౌగిలించుకోవడానికి కంగారు పడుతూ ఉండే నిన్ను కౌగిలించుకుంటున్నారు, మాట్లాడితే కృష్ణ అంటున్నారు, అన్నం తింటే కృష్ణ అంటున్నారు, ఏ పని చేసినా కృష్ణ అంటున్నారు, సమస్తం నీకే సమర్పిస్తున్నారు. అలా సమర్పిస్తున్న ఈ గోపాలకులలో ఇంతమంది గోపాలకులు అక్కర్లేదట, ఇంతమంది గోపాలకుల్లో ఒక్కడి అరికాలి కింద ఉన్న దుమ్ము నెత్తి మీద వేసుకుంటే చాలు, అది బ్రహ్మ పదవి కంటే ఎక్కువ. దాన్ని బట్టి ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులండి. బ్రహ్మ ఏమన్నాడు, ఇంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళంతా నీ భక్తులు, వీళ్ళల్లో ఒక్క పిల్లవాడి కాలి కింద ఉన్న దుమ్ము పై వేష్టించిన చాలదే, నెత్తి మీద చల్లుకుంటే చాలదా, ఎందుకు ఈ బ్రహ్మ పదవి, దాని ముందు ఇది తక్కువ. వాళ్లే అదృష్టవంతులు. అందుకే నేను అహంకరించి ఈ పదవిలోకి రాగానే కన్న తండ్రిని సకలలోకేశ్వరుణ్ణి నిన్ను పరీక్షించాలనుకున్నాను. ఇది రజోగుణం కదా, ఎంత మూర్ఖత్వం ఇది. ప్రభు, ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలమయమైపోయింది, అప్పుడు నువ్వు ఆ జలంలో గాఢంగా నిద్రపోతున్నావు, ఆ నిద్రపోతున్నప్పుడు నీ బొడ్లోంచి తామర పువ్వు బయటకు వచ్చింది, ఆ తామర పువ్వులో నేను పుట్టాను, పుట్టి నిన్ను ఎక్కడున్నావో చూడడం కోసమని ఆ తామర పువ్వులోంచి కిందకి దిగాను. ఆ మధ్యలో తామర పువ్వుకి నాళం ఉంటుంది కదా కాడ, ఆ కాడలోంచి కిందకి దిగాను, నూరేళ్లు వెతికాను, నూరేళ్లు వెతికినా నీ దర్శనం నాకు కాలేదు, చివరికి విసిగిపోయి భక్తితో నిన్ను ప్రార్థిస్తే అప్పుడు నీ దర్శనం అయ్యింది. నూరేళ్లు వెతికి చూడలేని నిన్ను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా మహిమతో పరీక్షించి పట్టుకోవాలనుకోవడం ఎంత తెలివి తక్కువతనం. ఈ లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయి. ఒక ఆవిడ గర్భవతి, నిండు గర్భవతి, కడుపు నిండిన తర్వాత ఇంక కొద్ది రోజుల్లో ప్రసవం అయ్యే ముందు లోపల ఉన్న పిల్లవాడు కాలుతో తండుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు, తండుతాడు. ఆ తండితే ఆ స్పర్శ తల్లికి తెలుస్తుంది టండో, అంటే నాకు తెలియదు కదా, అలా తల్లులకి తెలుస్తుంది. తల్లులు ఈ స్పర్శ కనిపెడతారు, ఆ లోపల పెట్ట కొంచెం కదులుతున్నాడు, కాలుతో తండుతున్నాడు అనుకుంటుందిట. అనుకున్న తల్లి ఏం చేస్తుంది, ఎరా నా కడుపులో ఉండి నా కడుపును తంతావరా, నీ సంగతి చూస్తానని పొట్ట మీద పటక్కన కొట్టుకుంటుందా ఈ తల్లినా, అలా కొట్టుకుంటే ఒక్కడ బతుకుతాడా, మా అబ్బాయి లోపల ఉండి నన్ను తండుతున్నాడు, వాడు పుట్టగానే మగపిల్లవాడైతే గండపిండేరం వేయిద్దాం, ఆడపిల్లయితే కాళ్ళకి గజ్జలు చేయిద్దాం, వాళ్ళకి ఆస్తిద్దాం, గుంటూరు సంపత్ నగర్ రాసి ఇచ్చేద్దాం అనుకుంటారు, కానీ కడుపులో ఉన్న పిల్లల్ని ఎవరన్నా అణిచివేస్తారా. కాబట్టి పిల్లలు లోపల ఉండి తన్నడం సహజం. ఈ లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయి, నేను కూడా నీ కడుపులోనే ఉన్నాను, నీ కడుపులో ఉన్న చిన్న పసిపాపని కాలితో తన్నాననుకుని నన్ను క్షమించేయి అన్నాడు ఆయన. అలా ఉండాలి తెలివితేటలు. మనం ఎప్పుడైనా అపరాధం చేసినప్పుడు భగవంతుడు అలా అనాలట, ఈ లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయి, మేము నీ కడుపులో ఉన్నాం, తన్నే అనుకుని క్షమించు బాబు అనాలి.